తర్వాత ప్రకరణం, మోక్షానికి బ్రహ్మ విద్యయే సాధనము అని ఇంతవరకు చెప్పడం జరిగింది. మోక్షాన్ని పొందాలంటే బ్రహ్మ విద్యయే స్వతంత్రంగా సాధనవుతుంది. అయితే ఈ నాలుగవ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందటానికి ఈ బ్రహ్మ విద్యని, ఈ బ్రహ్మ విద్య అనేటువంటిది కర్మని అపేక్షిస్తుందా లేదా, మోక్షాన్ని పొందటానికి ఈ బ్రహ్మ విద్య కర్మని అపేక్షిస్తుందా లేదా అంటే బ్రహ్మ విద్యకి తోడుగా కర్మ కూడా అవసరమా లేదా. ఇక్కడే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, బ్రహ్మ విద్యకి తోడుగా కర్మ కూడా ఉండాలనా, అప్పుడే మోక్షాన్ని పొందుతారా లేదా, ఇది సందేహం. మరి ఈ విషయంలో పూర్వపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారు, తమేదం వేదామవచనైన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన అన్నారు. అంటే బ్రాహ్మణులు వేదాధ్యయనం చేత, యజ్ఞము చేత, దానము చేత ఆ పరమాత్మని తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ వాక్యం వల్ల బ్రహ్మజ్ఞానానికి సహాయంగా కర్మ కూడా అవసరమే, అలా అవసరమైనట్టుగానే కనిపిస్తా ఉన్నది. అంటే మోక్షాన్ని పొందాలంటే బ్రహ్మ విద్యతో పాటుగా కర్మ యొక్క సహాయం కూడా కావాలి అని పూర్వపక్ష సిద్ధాంతం. దీన్ని ఖండిస్తున్నారు సూత్రకారుడు తర్వాత సూత్రంలో, 25వ సూత్రం ఏంటో చూడండి. అతయేవ చ అగ్నిధన అనపేక్ష, అతయేవ చ అగ్నిధన అనపేక్ష. అందువల్లనే విద్య అంటే జ్ఞానం లేదా బ్రహ్మ విద్య పురుషార్థ హేతువైనందువల్ల అగ్ని ఇంధనాల్ని అపేక్షించదు. అగ్ని ఇంధనాలు అని అంటే ఇక్కడ కర్మలు అని అర్థం, కర్మల్ని అపేక్షించదు. జ్ఞానం లేదా బ్రహ్మ విద్య, బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ఇది పురుషార్థ హేతు గనక అంటే మోక్షాన్ని పొందటానికి కారణం గనక ఇది కర్మల్ని అపేక్షించదు, దానికి అగ్ని ఇంధనాలు అని అన్నారు. ఎందుకో వివరణ చెప్తున్నారు ఇక్కడ. పురుషార్థో అతశ్చత శబ్దాత్, పురుషార్థో అతశబ్దాత్ అనేటువంటి ఈ పాదంలో రెండవ సూత్రంలో చెప్పినట్టుగా విద్య అనేటువంటిది స్వతంత్రంగానే పురుషార్థ హేతు కాబట్టి, అంటే బ్రహ్మ విద్య స్వతంత్రంగానే పురుషార్థమైనటువంటి మోక్షాన్ని అందిస్తుంది గనక ఈ విద్యకి అగ్ని కట్టెపుల్లల్లాగా కర్మల అవసరం లేదు. ఆత్మజ్ఞానానికి కర్మలతో పని లేదు, ఆత్మజ్ఞానం స్వతంత్రంగానే మోక్షాన్ని ఇస్తుంది. కాబట్టి కర్మలు కూడా ఉంటేనే మోక్షం అనేటువంటి మాట మాత్రం లేదు. బ్రహ్మజ్ఞానం తనంతట తానుగా మోక్షాన్ని కలిగిస్తుంది, కాబట్టి కర్మల్ని జోడించాల్సినటువంటి పని లేదు. అంటే విద్య కర్మల్ని అపేక్షించదు అనేది సిద్ధాంతం. అందుకే జ్ఞానమే మోక్ష సాధనం, కర్మల సాయం అవసరం లేదు అని. ఇప్పుడు ఫలితాన్ని అంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి విషయంలో విద్యకి కర్మాపేక్ష లేదు, మోక్షాన్ని ఇవ్వటంలో ఈ జ్ఞానానికి కర్మల యొక్క అవసరం లేదు. అంటే మోక్షాన్ని పొందటానికి కర్మలతో పని లేదు, బ్రహ్మ విద్యయే స్వతంత్రంగా ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి విద్యలకి ఎప్పటికీ కర్మాపేక్ష ఉండదా? ఇప్పుడు వస్తున్నారు విద్యల ఉత్పత్తికి, అంటే జ్ఞానాన్ని పొందటానికి, మోక్షాన్ని పొందటానికి కాదు, జ్ఞానాన్ని పొందటానికి కర్మల అవసరం ఉన్నదా లేదా అని సంశయం. ఇంతవరకు మనం ఏమర్థం చేసుకుంటున్నాం అంటే పొరపాటున అదేమిటంటే అసలు కర్మలే అక్కర్లేదు అంటున్నారు, జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అంటున్నారు. జ్ఞానానికి కావాలి కదా కర్మలు, జ్ఞానానికి కర్మలు కావాలి, కానీ మోక్షానికి కర్మలు అక్కర్లా. అందుకనే మోక్షానికి జ్ఞానంతో పాటుగా కర్మలు కావాలంటే కర్మలు అక్కర్లా, ఒట్టి జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అని త్వరగా చెప్పారు. సరే బాగానే ఉంది, మరి అయితే ఈ జ్ఞానం కనుక కావాలంటే కర్మల యొక్క అవసరం ఉందా లేదా, అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కర్మల యొక్క అవసరం ఉన్నదా లేదా అని ఇక్కడ సందేహం. దానికి పూర్వపక్షం వాళ్ళు ఏం చెప్తున్నారో చూడండి, దాని నుంచి అట్లా చెప్పి ఇప్పుడు చూడండి ఏం చెప్తారు. ఆలోచించగా వాళ్ళు, పూర్వపక్షం వాళ్ళు ఆలోచించగా, ఫలితాన్ని కలిగించేటువంటి విషయంలో విద్యకి కర్మాపేక్ష లేదు కాబట్టి, అంటే మోక్షాన్ని ఇచ్చే విషయంలో ఈ బ్రహ్మ విద్యకి కర్మంతో పని లేదు కాబట్టి, అంటే మోక్షప్రాప్తికి ఆత్మజ్ఞానమే అవసరం, కర్మలతో పని లేదు అంటున్నారు కనుక జ్ఞానాన్ని పొందడానికి కూడా కర్మలతో పని లేదు. ఇది పూర్వపక్ష సిద్ధాంతం. ఏమండి మోక్షాన్ని పొందడానికి ఆత్మజ్ఞానమే కావాలా కర్మలు అక్కర్లేదు అన్నారు కదా, అట్టేటప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి కూడా కర్మలతో పని లేదు, విద్యా కర్మలకు అసలు సంబంధం లేదు, జ్ఞానానికి కర్మకి అసలు సంబంధం లేదు, జ్ఞానం వేరు కర్మ వేరు అని ఈ పూర్వపక్షం చెప్తూ ఉన్నారు. దానికి సమాధానంగా 26వ సూత్రంలో చెప్తున్నారు. 26వ సూత్రం, సర్వాపేక్షాచ్ఞాదిశ్రుతే అస్యవత్ సర్వాపేక్షాచ యజ్ఞాదిశ్రుతే అస్యవత్. యజ్ఞాది కర్మలు జ్ఞానం కలగటానికి హేతువులు అని శృతులు చెప్తున్నాయి. జ్ఞానం కనుక కలగాలి అని అంటే యజ్ఞయాగాది కర్మలు కూడా చేయవలసిందే. కాబట్టి జ్ఞానానికి అవసరం. అశ్వత్ గుర్రవలాగా అన్నారు. ఏమిటి గుర్రవలాగా? గుర్రం పొలం దున్నడానికి పనికిరాదు కానీ రథం లాగటానికి పనికొస్తుంది. గుర్రం పొలం దున్నడానికి పనికిరాదు కానీ రథంలో బండిలో లాగటానికి గుర్రం పనికొస్తుంది కదా. అదే ప్రకారంగా ఇక్కడ కర్మలు కూడా మోక్షాన్ని ఇవ్వడానికి పనికిరావు కానీ జ్ఞానాన్ని అందుకోవడానికి మాత్రం పనికొస్తాయి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే యోగాన్ని బట్టి, యోగ్యతను బట్టి జ్ఞానాన్ని పొందటానికి కర్మలు మాత్రం అవసరమవుతాయి. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ఏం చేయాలి? ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ముందు ఓ సద్గురువుని ఆశ్రయించాలి, ఆయన్ని సేవించాలి, పూజించాలి, ఆయన ద్వారా శాస్త్రాన్ని శ్రవణం చేయాలి, శ్రవణం చేసినటువంటి దాన్ని మననం చేసి గట్టి చేసుకోవాలి, ఆ తర్వాత ఆచరణకి పూనుకోవాలి, ఆ తర్వాత సాధనలు చేయాలి. మరి ఇవన్నీ కర్మలే కదా. కాబట్టి మోక్షాన్ని అందుకోవటానికైతే జ్ఞానమే కావాలి, కానీ ఆ జ్ఞానాన్ని మనం సంపాదించాలని అంటే ఇదిగో ఇవన్నీ కూడా కావాలి. అంటే ఈ కర్మలన్నీ జ్ఞానానికి, జ్ఞానాన్ని పొందటానికి సహాయపడతా ఉంటాయి. వీటి ద్వారానే జ్ఞానాన్ని పొందడం జరుగుద్ది. కనుక మోక్షప్రాప్తికి సరాసరిగా కర్మలు అనేటువంటివి సాధనాలు కాదు, కానీ మోక్షాన్ని పొందటానికి అవసరమైనటువంటి జ్ఞానానికి మాత్రం ఈ కర్మలు అవసరము అనేటువంటి విషయాన్ని చెప్పి ఆ పూర్వపక్ష సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతటితో మన సందేహాలు తీరిపోయి, ఎందుకనంటే ఇన్ని రోజుల నుంచి అస్సలు కర్మలంటే గిట్టకుండా మాట్లాడుతున్నారేమండి అనంటే అది మోక్షానికి మాత్రం కర్మలు పనికిరావు, కానీ జ్ఞానాన్ని అందుకోవటానికి మాత్రం కర్మలు కావాలి. కానీ ఇక 27వ సూత్రం చెప్తున్నారు, దీన్నే సపోర్ట్ చేస్తూ చూడండి. శమదమాద్యుపేత స్యాత్తదాపితు తద్విధేః తదంగతాయాః తేషాం అవశ్యాం అనుష్ఠేయాత్ శ శమధమాద్యుపేత స్యాత్తధాపితు తద్విధేః తదంగతయా శేషాం అవశ్యాం అనుష్ఠేయాత్ అవశ్యం అనుష్ఠేయాత్. తప్పనిసరిగా అనుష్ఠించాలి అని. బ్రహ్మ విద్య స్వయంగా మోక్ష సాధనమే అయినప్పటికీ బ్రహ్మ విద్యను కోరేటువంటి వాడు శమధమాదులతో కూడి ఉండాలి. ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని అందుకుంటాడో అతనికి శమధమాదులు ఉండాలా, అంటే ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం మొదలైనటువంటివి ఉండాలి. ఎందుకని? అవి అంగాలుగా విధించబడ్డాయి గనక, అంటే అవి జ్ఞానానికి అంగాలుగా విధించబడ్డాయి గనక, కనుక వాటిని తప్పక అనుష్ఠించాలి. అవశ్యం అనుష్ఠేయా, తప్పక అనుష్ఠించాలి. బ్రహ్మ విద్యని పొందటానికి రెండు సాధనాలు ఉన్నాయి. ఒకటేమో బహిరంగ సాధన, రెండవదేమో అంతరంగ సాధన. బహిరంగ సాధనేమో యజ్ఞయాగాది క్రతువులు, పూజా పురస్కారాలు, పారాయణలు మొదలైనటువంటివన్నీ బహిరంగ సాధనలు. అంతరంగ సాధనలేమో శమధమాదులు. ఈ శమధమాదులు, స్వాధ్యాయము మొదలైనటువంటివన్నీ కూడా అంతరంగ సాధనలు. తస్మాదేవం విత్ శాంతో దాంత ఉపరత స్థితిక్షు సమాహిత శ్రద్ధావిత్తో భూత్వా ఆత్మన్యేవాత్మానం పశ్యేత్. బృహదారణ్యక ఉపనిషత్తు శృతివాక్యం ఏమంటున్నారు? తస్మాత్, అందువల్ల శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటి ఆరు అంగాలు విద్యకి విధించబడ్డాయి, జ్ఞానానికి విధించబడ్డాయి, ఆత్మజ్ఞానానికి విధించబడ్డాయి. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నారో, అందుకోవాలనుకుంటున్నారో, వాళ్ళకి ఈ శమధమాదులు కావాలి. ఈ శమధమాదులు కావాలి అనేటువంటి సంగతి సాధన చతుష్టయ సంపదగా మనం తెలుసుకున్నాం. ఉపనిషత్తుల యొక్క జ్ఞానం కనుక విని అర్థం చేసుకోవాలంటే, అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం ఆచరణలో పెట్టుకోవాలనేటువంటి బుద్ధి మనకు కనుక కలగాలంటే, మన యొక్క మనోబుద్ధులన్నీ కూడా శుద్ధంగా ఉండాలి. అలా ఉండాలి అని అంటే మొదటిది వైరాగ్యం, మొదటిది వివేకం, రెండవది వైరాగ్యం. వివేకం ఏమిటి? నిత్య వస్తువు ఏంటి, అనిత్య వస్తువు ఏమిటి అని వివేకంతో విచారణ చేయాలి. అప్పుడు నిత్య వస్తువు ఏమిటో తెలిసిన తర్వాత నిత్య వస్తువు కోసం అనిత్య వస్తువులు వదలాల. ఇది వైరాగ్యం. ఈ వివేకం వైరాగ్యం ఉన్న తర్వాత శమధమాది శక్త సంపత్తి. శమము దమము ఉపరము తితిక్ష శ్రద్ధ సమాధానం అనేటువంటి ఆరు కూడా శమాధి శక్త సంపత్తి అని అన్నారు. నాలుగవది ముముక్షత్వం, కాబట్టి మోక్షం కావాలనేటువంటి కోరిక. ఇవి ఉన్నప్పుడే ఉపనిషత్తుల యొక్క జ్ఞానం నీకు అవగతమవుద్ది. అంటే జ్ఞానం కావాలనుకున్నటువంటి వాడికి తప్పనిసరిగా ఇవన్నీ ఉండాలి. అంతరంగ సాధనలు ఉండాలి, బహిరంగ సాధనలు ఉండాలి. ఇక్కడ పశ్యేత్ అనేటువంటి పదం చెప్పారు చివరిలో. పశ్యేత్ అంటే విధి అనమాట. విధి అని అంటే తప్పదనమాట. తప్పదంటే ఖచ్చితంగా దాన్ని ఆచరించాల్సిందే అని. అంటే విధి స్పష్టంగా ఉంది కాబట్టి యజ్ఞయాగాదులన్నీ బహిరంగ సాధనలు, శమధమాదులన్నీ కూడా అంతరంగ సాధనలు. కాబట్టి ఇవి తప్పకుండా చేయవలసిందే అంట. ఇక చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్రకరణం ప్రారంభమవుతా ఉంది. ఛాందోగ్యోపనిషత్తులో ప్రాణ విద్యను బోధించేటువంటి సమయంలో మళ్ళీ ఒకసారి ప్రాణ విద్యను మీరు గుర్తుకు తెచ్చుకోవాలా? ప్రాణ విద్యను బోధించేటువంటి సమయంలో నహవా ఏవం విధికించిన ఆవన్నం భవతి. ఛాందోగ్యోపనిషత్తు ప్రాణ విద్య, సరే మధ్యలో చెప్తాను ప్రాణ విద్య, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను ఏమిటి. ఇప్పుడు చెప్పినటువంటి దాని యొక్క ఛాందోగ్యోపనిషత్తులో ఈ శృతివాక్యం యొక్క అర్థం అంటే, అన్ని భూతాలలో ఉండి అన్ని విధాలైనటువంటి అన్నాన్ని భక్షించేటువంటి ప్రాణాన్ని నేనే అని తెలుసుకున్నటువంటి వాడికి అన్నము కానిదంటూ లేదు, అనగా తినకూడదంటూ లేదు అని ఉంది. జాగ్రత్తగా వినాలి. విన్నా సరే మీరు ఆ తర్కానికి మాత్రం అందుకోకపోతే అందుకోకపోవచ్చు, వేరే విషయం. అన్ని భూతాలలోనూ ఉండి అన్ని విధాలైనటువంటి అన్నాన్ని భక్షించే ప్రాణాన్ని నేనే. అంటే ఇప్పుడు ఎవరు చెబుతున్నారు ఈ మాట? ప్రాణం చెబుతుంది. అన్నింటిలో ఉన్నటువంటి ప్రాణం ఏం చెబుతుందంటే నేనే అని. దాన్ని మా ఒక్కదాన్ని అర్థం చేసుకోకపోతే ఇలా ప్రాణాన్ని నేనే అని తెలుసుకున్నటువంటి వాడికి అన్నము కానిదంటూ లేదు, అంటే తినకూడదంటూ లేదు, అంటే అన్ని తినొచ్చు. ఎవరు ఈ ఒక్క విషయం తెలుసుకున్నాడు అన్ని తినొచ్చు అని మనం అర్థం చేసుకుంటాం. అంటే ఏ అన్నాన్నైనా తినొచ్చనే, లేక ప్రాణోపాసనను స్తుతించడం కోసం చెప్పిందా? ఇది ఇక్కడ సందేహం. అయితే ఇక్కడ పూర్వపక్షం ఏం చెబుతుంది, ఏం చెబుతుందో చూడండి. ఆచరణ కోసం చెప్పారే కదా ఉపదేశాలు, ఆచరించడం కోసమే కదా ఉపదేశాలు చెప్పేది. కాబట్టి అన్ని అన్నాలు తినొచ్చు, అభక్ష్యం అనేటువంటిది లేదు, అంటే తినకూడదంటూ లేదు అని పూర్వపక్షం. ఇందా చెప్పుకున్నామే అదే వీళ్ళు అర్థం చేసుకుంది. ఏం అర్థం చేసుకున్నారు? అన్ని భూతాల్లో ఉండి, అన్ని ప్రాణుల్లో ఉండి, అన్ని అన్నాల్ని భుజించేది నేనే, ఆ ప్రాణాన్ని నేనే అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడు అన్నారు కదా. అందుకని ఆ మాట తెలుసుకున్నటువంటి వాడు ఏమైనా తినొచ్చు, ఏమైనా తినొచ్చు అని. దీన్ని ఖండించడానికి 28వ సూత్రం చెప్తున్నారు. సూత్రం చూడండి, సర్వాన్నానుమితిశ్చ ప్రాణాత్యయే తద్దర్శనాత్ సర్వాన్నానుమితిశ్చ ప్రాణాత్యయే తద్దర్శనాత్. శృతి చెప్పేది ఏమిటంటే ప్రాణాపాయ దశ యందు మాత్రమే అన్ని రకాల అన్నాన్ని తినవచ్చు, తినడానికి అనుమతి ఉంది అని. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా సరే తినకూడదు, తినవచ్చు అన్నది లేకుండా ఏదైనా తినవచ్చు అని. అంటే అన్ని రకాల అన్నాన్ని మామూలుగా తినకూడదు, అభక్ష్య భక్షణం చేయకూడదు. కానీ ప్రాణం పోయేటువంటి స్థితిలో మాత్రం ప్రాణరక్షణ కోసమని దేన్నైనా తినొచ్చు. అయితే తినకూడదంటూ ఏదీ లేదు అనే మాట ఎందుకు చెప్పినట్టు? దాన్ని చెప్తున్నాం కదా, ఒక శృతి వాక్యం ప్రకారం తినకూడదంటూ ఏదీ లేదు అన్నారు, ఎందుకు చెప్పినట్టు? అలాగే ఇంకో వాక్యం ఉంది, కిం మే అన్నం భవిష్యతీతి యత్ కించితిదం అశభ్య అశకృభ్య ఇతి. ఇది వాడు చాందోగ్య పరిషత్తు. ఏం చెబుతుంది ఇక్కడ? కుక్కలు పక్షులు మొదలైనటువంటి పశుపక్షాదులకి ఏది అన్నమో అదే నీకు అన్నం. అంటే కుక్కలు ఏం తింటాయో పక్షులు ఏం తింటాయో అదే నీకు కూడా అన్నం అని చాందోగ్య పరిషత్ చెప్తుంది. ఎందుకు చెబుతుందో తర్వాత చెప్తున్నాం. యదిదం కించ అశ్వభ్య అకృమిభ్య ఆకీట పతంజేభ్య తత్తే అన్నం. ఇది బురదారణ్య ఉపనిషత్ చెప్తుంది. ఏం చెబుతుంది? గుర్రాలకి, క్రిమికేటకాదులకి, పతంగ అంటే పక్షులకి ఆహారం ఏదో అదే నీకు ఆహారం అని బృహదారణ్య ఉపనిషత్ చెబుతుంది. ఈ పూర్వపక్షులకైతే చాలా బాగుంటాయి ఈ మాటలు. ఎందుకని? చూసారా చెప్పారు కదా, అందుకని ఏ పడితే తినొచ్చు. అసలు ఈ మాటలన్నీ కూడా ఎప్పుడు చెప్పారు, ఎక్కడ చెప్పారు? చాందోగ్య ఉపనిషత్తులో, బృహదారణ్య ఉపనిషత్తులో ప్రాణవిద్యను గురించి చెప్పేటప్పుడు చెప్పారు. ప్రాణవిద్యను బోధించేటువంటి సందర్భంలో ఉన్నాయి. ప్రాణవిద్యలో వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు ప్రాణాన్ని ప్రస్తిస్తాయి. సమస్తం ఏమని ప్రస్తిస్తున్నాయి? సమస్తమైనటువంటి జీవులు, జంతువులు, పక్షులు, క్రిమికీటకాదులు భక్షించేటువంటి అన్నాన్ని నీవే భక్షిస్తున్నావు అని ప్రాణాన్ని ప్రశంసిస్తున్నాయి. ప్రాణోపాసన, ఇప్పుడు నేను చెప్తాను మళ్ళీ ఒకసారి ఆ రోజు విననటువంటి వాళ్ళకు కూడా, ప్రాణోపాసన అంటే ఏమిటంటే ఈ దేహంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా మేం గొప్ప అంటే మేం గొప్ప అని పాడుకున్నాయంట. సరే ఇట్ అనుకుంటే లాభం లేదు, దీన్ని ఎవరో ఒకరు పెద్ద మనిషి దగ్గరికి పోయి తేల్చుకుందాం అనుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాక్కు, కన్ను, చెవి, మనసు, ప్రాణం ఈ ఐదు కూడా అక్కడికి పోయినాయి. పోయిన తర్వాత నువ్వు చెప్పవయ్యా అన్నాయి. సరే ఆయన ఏం చెబితే ఎవరికి కోపం వచ్చిందో నాకెందుకు లేనుకొని ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడు? మీరందరూ కూడా దేహంలో ఉంటున్నారు కదా, ఎవరైతే దేహంలో నుంచి పోయిన తర్వాత ఈ దేహం ఎందుకు పని చేయకుండా పనికిరాకుండా పోద్దో అదిగో వాళ్లే గొప్ప అన్నాడు. ఓహో సరే నేను చూసుకుంటామని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత ముందుగా వాక్ బయటికి పోయింది. వాక్ బయటికి పోయినా కూడా శరీరానికి ఏం కాదా, మూలవాడు ఎట్లయితే హాయిగా ఉన్నాడో అట్లానే ఉంది శరీరం. అయ్యో నా పని అయిపోయిందని చెప్పి ఆ వాక్ కాస్త వచ్చి శరీరంలో దొరింది. అప్పుడు కన్ను పోయింది బయటికి. గుడ్డివాడు ఎట్లయితే హాయిగా బతుకుతున్నాడో అట్లే బతుకుతా ఉన్నాడు. అయ్యో నా వల్ల కూడా ఏం కాలేదు, నేను గొప్పగా లేని చెప్పి కన్ను కూడా వచ్చేసింది. అప్పుడు చెవి పోయింది. చెవితో ఎట్టయితే ఉంటున్నాడో హాయిగా అలాగనే ఉంటున్నాడు. అందుకని నాది కూడా ఏం గొప్పతనం లేదని పోయింది. ఇక మనసు, మనసు పోయిన తర్వాత ఇంకా ఎక్కువ ఉపయోగం కలిగింది. మనసు ఉన్నప్పుడు కనుకైతే ఈ రాగద్వేషాలని మంచిని చెడని అవని ఇవని రకరకాల వ్యవహారాలు ఉండేవి. మనసు పోయేటప్పటికల్లా అమనస్కమైపోయింది. అమనస్కమైపోతే ఇంకా హాయిగా ఉంది. అందుకని చెప్పి మనసు వచ్చి ఏంది నీ సంగతి అంటే మేము నువ్వు కనకపోతే మాకు ఇంకా హాయిగా ఉందండి, వామ్మో సర్లే అని చెప్పి ఆ మనసు కూడా వచ్చింది. ఇప్పుడు ప్రాణం పోయింది. ప్రాణం పోయిన తర్వాత అన్నీ పోయి ఏమైపోయింది, కన్ను కనపడతల్లా, చెవికి వినపడతల్లా, ముక్కు వాసన పెంచటల్లా, వాకు పలకటల్లా, శరీరం కదలటల్లా, ఏమీ లేవు, అంతా అయిపోయి ప్రాణం పోయి. కాబట్టి ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏందని అడిగితే, అమ్మో నువ్వు లేకపోతే మేము అసలు ఏమి లేవు, నువ్వు ఉంటేనే కాబట్టి నువ్వు రావయ్యా బాబు అని చెప్పి దాన్ని ఆహ్వానించింది. అప్పుడు ప్రాణోపాసన, ప్రాణమే బ్రహ్మము అని ఉపాసన చేయాలన్నారు. అదిగో ఆ సందర్భంలో ఈ వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు ప్రాణాన్ని అంటున్నాయి. అంటే చాలా మాటలు అన్నాయి, అవన్నీ ఇక్కడ చెప్పలేదు, ఈ ఒక్కదాన్ని ఇక్కడ చెప్తున్నారు ఎందుకంటే దీనికి అవసరం కాబట్టి. ఏమంటున్నాయంటే, ఓ ప్రాణమా నువ్వు సామాన్యురాలివా, నువ్వు చాలా గొప్ప, మేమందరం ఎందుకు పనికిరావు, నువ్వు మాత్రం చాలా గొప్ప, అసలు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి జనులు కానీ కుక్కలు కానీ నక్కలు కానీ జంతువులు కానీ క్రిములు కానీ కీటకాలు కానీ పక్షులు కానీ అవన్నీ ఏ అన్నాన్ని అయితే తింటా ఉన్నాయో అదంతా కూడా నీకు ఆహారం కదా అని చెప్పి ఆ ప్రాణమే బ్రహ్మము అని ఉపాసన చెయ్యాలి. ఆ ప్రాణమే బ్రహ్మమని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి క్రమముక్తి, ప్రాణోపాసన ప్రాణ విద్య అదిగో వాళ్ళకి క్రమముక్తి లభిస్తుంది. ప్రాణాన్ని బ్రహ్మముగా ఉపాసన చేస్తే ఇది ప్రాణ విద్య. అందుకని ఇక్కడ ప్రాణాన్ని ప్రశంసిస్తున్నారు కానీ ప్రాణము అన్ని ఆహారాలను తీసుకుంటున్నది ప్రాణాన్ని అంటున్నారు. అంతేగాని అక్కడ ఎవరో మనిషిగా తీసుకుంటా ఉంది, అది అర్థం చేసుకోవాలి ముందు. అంటే అన్ని రకాల ఆహారం కూడా ప్రాణానికి అన్నం, అన్ని రకాల ఆహారం అన్ని రకాల జీవుల్లో ఉన్నటువంటి ప్రాణానికి అన్నం. అంతే తప్ప కుక్కలు నక్కలు క్రిమి కీటకాలు తినే ఆహారం మానవులకు అన్నము అని అర్థం కాదు. కాబట్టి సర్వాన్న భక్షణం అనేది, అంటే అన్ని రకాల అన్నాన్ని భక్షించడం అనేది మానవునికి విధి కాదు. ఈ పైన చెప్పినటువంటి మంత్రాలు, ఇందా చెప్తున్నా రెండు మంత్రాలు, ఆ మంత్రాలు ఏవైతే ఉన్నాయో సమస్త జీవ జంతువులు, అంటే సమస్త జీవులు జంతువులు భక్షించేటువంటి అన్నాన్ని ప్రాణమే భక్షిస్తున్నది అని ధ్యానించాలి. ఇది ఇక్కడ ధ్యానం చేయాల్సింది. ప్రాణ విద్యలో చాలా ఉంది, ధ్యానం చేయటానికి ప్రాణ విద్యలో చాలా ఉన్నాయి. అందులో ఇది ఒకటి ఏమిటంటే అన్ని జీవరాశులు భక్షించేటువంటి అన్నాన్ని ప్రాణమే భక్షిస్తున్నది, అంటే నువ్వే బ్రహ్మం, అంతా నువ్వే అని. ఇక్కడే ఇంకో మాట కూడా చెప్తాను మనకి బాగా అర్థం. ఇప్పుడు అందరిలో ఆత్మస్వరూపం ఉందా? జంతువుల్లో, కుక్కల్లో, నక్కల్లో, పిల్లుల్లో, పందుల్లో, పక్షుల్లో అన్నిట్లో ఉంది కదా. మరి అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీరు తినేటువంటి అన్నం మొత్తం కూడా నాలుగు రకాలైనటువంటి అన్నాన్ని నేనే భుజిస్తున్నాను, లోపల పరమాత్మ అన్నాడు కదా. సరే ఇంతవరకు బాగానే ఉంది. మరి కుక్కలు తినే అన్నం కూడా పరమాత్మ భుజిస్తున్నాడా? పందులు తినే అన్నం కూడా పరమాత్మనే భుజిస్తుంది? నువ్వు కాదంటావా? కాదంటే మళ్ళీ ఆ మంత్ర శ్లోకానికి విరుద్ధం కదా. శ్లోకం ఏం చెబుతుంది? నేనే మీరు తినేటువంటి సమస్తాన్ని కూడా నేనే భుజిస్తున్నాను అని అంది కదా. అంటే పరమాత్మ భుజిస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రాణం భుజిస్తూ ఉంది, ఆడ పరమాత్మ భుజిస్తున్నాడు. ప్రాణమే పరమాత్మ కాబట్టి ప్రాణాన్ని పరమాత్మగా ఉపాసన చెయ్యి అని. ఇదే ప్రాణ విద్య, ఇదే ప్రాణోపాసన. ప్రాణమే బ్రహ్మము అని చేసేటువంటి ఉపాసన, సమస్త జీవరాశులు తినేటువంటి అన్నం, ఆ జీవరాశులు అన్నింటిలో ప్రాణరూపంలో ఉన్నటువంటి బ్రహ్మమే ఆ ఆహారాన్ని స్వీకరిస్తున్నాడు. అంటే ఆ ప్రాణం యొక్క ఆహారం అంతా బ్రహ్మము యొక్క ఆహారమే, పరమాత్మ యొక్క ఆహారమే. ఇలా ప్రాణాన్ని బ్రహ్మముగా ఉపాసన చేయటమే ప్రాణోపాసన, ప్రాణ విద్య. ఈ విద్య యొక్క ఫలం ఏమిటంటే క్రమముక్తి. ఇంతవరకు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక మాట ఉంటుంది. ఇందా చెప్తున్నాం, ప్రాణాపాయ సమయంలో ఏదైనా తినొచ్చని, అయితే తినకూడనటువంటి వాటిని, భక్షింపదగినటువంటి వాటిని తినవచ్చా తినకూడదా అంటే, ప్రాణాపాయం సంభవించేటువంటి సమయంలో మాత్రం ప్రాణాన్ని రక్షించుకోవటానికి మాత్రం తినకూడదైనా తినదగిందైనా సరే ఏ దొరికితే అది దాన్ని తిని ప్రాణాలు నిలుపుకోవచ్చు. అంతేగాని ప్రాణాలు నిలిచిన తర్వాత ఇక దేని తినకూడదు. అన్ని సమయాల్లో కూడా అభక్ష్య భక్షణం చేయకూడదు, ఒక్క ప్రాణాపాయ సమయంలో మాత్రమే అభక్ష్య భక్షణం చేయవచ్చు అని సిద్ధాంతం. ఈ విషయమై బాగా అర్థం కావటానికి చాందోగ్యోపనిషత్తులో ఒక కథ ఉంది. ఇందులో ధర్మ సూక్ష్మాన్ని చక్కగా తెలియజేస్తూ ఉంటుంది ఈ కథ. కథలంటే మనకి ఎంత ఇష్టం కాబట్టి ఈ కథను మనం జాగ్రత్తగా విందాం. పూర్వం కురుదేశంలో కరువు వచ్చింది బాగా. కరువు అంటే వర్షాలు అస్సలు ఉండవు, పంటలు అస్సలు పండవు, ఆహార ధాన్యాలు అసలు ఉండవు, తినటానికి తిండి దొరకదు. అందుకని ఎవరు పడితే వాళ్ళు ఎక్కడికి పడితే అక్కడికి పరుగులు తెస్తూ ఉంటారు, ఎక్కడ తిండి దొరుకుతుంది అనుకుంటే అక్కడికి పోతూ ఉంటారు. ప్రజలంతా అల్లాడిపోతూ ఉన్నారు. ఆ దేశంలో చక్రాయుడు అనేటువంటి ఒక ఋషి ఉన్నాడు, మహాత్ముడు. ఆయన కుమారుడి పేరు ఉషస్తి. చక్రాయుడి కొడుకు కనుక చాక్రాయుడు అని ఆయన్ని కూడా అంటారు. అతడు అన్నం లేకుండా ఆహారం లేకుండా చాలా రోజులు గడిచిపోయి ఆకలితో నకరకలాడిపోతూ ఉన్నాడు. ఆహారం కోసం అని చెప్పి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. చాలా దూరం నడిచి వెళ్ళాడు, ఎక్కడ ఆహారం దొరకటంలా, లోపల ఆకలి భయంకరంగా ఉంది, ఇక ప్రాణం పోయేటువంటి స్థితి వచ్చేసింది, ఏదో ఒకటి తినకపోతే ప్రాణాలు నిలవు. అదిగో ఆ సమయంలో ఒక మామిటి వాడు ఏనుగు నెక్కి ఎదురుగా వస్తూ ఉన్నాడు. వాడు ఉడకబెట్టినటువంటి అలసందల్ని ఒక గిన్నెలో పెట్టుకొని తింటా వస్తూ ఉన్నాడు. మరి ఆకలి బాధకు ఓర్చుకోలేకుండా ఉన్నటువంటి వశస్తి ఈ మహర్షి ఆ మామిటి వాడిని చూచి, ఏదైనా నాకు తినడానికి పెట్టవయ్యా, బాగా ఆకలిగా ఉంది, నా ప్రాణాలు పోయేటట్టుగా ఉన్నాయి అని అడిగాడు. అప్పుడు ఆ మామిటి వాడు ఆ ఋషికి నమస్కారం చేసి, ఓ మహాత్మా, తమరు పూజ్యులైనటువంటి మహర్షులు, మహాత్ములు, అటువంటి పూజ్యులైనటువంటి మహర్షులకి పెట్టడానికి నా దగ్గర అసలు ఏమీ లేదు ఆహారము, ఇదిగో ఈ ఎంగిల్ చేసినటువంటి ఈ ఈ అలసందలు మాత్రం ఉన్నాయి, మరి ఎంగిల్ అలసందల్ని నేను మీకు ఎట్లా పెట్టేది అని అన్నాడు. అప్పుడు ఆ వశిస్థ అంటున్నాడు, నేను ఏదో ఒక ఆహారం కనుక తినకపోతే ఇక నా ప్రాణాలు లేవు, నేను మరణించక తప్పదు, కాబట్టి ఆ ఎంగిల అలసందల్నే ఇవ్వు, నేను తింటాను, తిని ప్రాణాలు నిలుపుకుంటాను అన్నాడు. అప్పుడు ఆ ఎంగిల అలసందలను ఇచ్చాడు ఆ మావిటి వాడు. సరే ఇచ్చిన తర్వాత వాటిని తిన్నాడు. తిన్న తర్వాత ఇప్పుడు కాస్త ప్రాణం నిలిచింది. సరే వాటిని తిన్న తర్వాత ఆ మావిటి వాడు అన్నాడు, కదా ఇదిగో నా దగ్గర మిగిలి ఉన్నటువంటి నీరుంది, ఈ నీటిని కూడా తాగయ్యా బాగుంటుంది అని అన్నాడు. అదే నువ్వు ఇచ్చేటువంటి నీరు ఎంగిలి పాత్రలో ఉంది కదా, కాబట్టి ఎంగిలి పాత్రలో ఉన్నటువంటి నీరు కనుక తాగితే నాకు ఉచ్ఛిష్ట పానదోషం. ఉచ్ఛిష్ట పానదోషం అంటే అవతల వాడు ఎంగిలి చేసినటువంటి నీటిని తాగితే దోషం అన్నమాట, ఆ ఉచ్ఛిష్ట పానదోషం కలుగుద్ది, అందుకని నేను తాగను అని అన్నాడు. అప్పుడు ఆ మావిటి వాడు అన్నాడు, నేను ఇచ్చే నీరు తాగితేనేమో నీకు ఇది ఉచ్ఛిష్ట పానదోషం అంటున్నావు, మరి నేను ఎంగిలి చేసినటువంటి అలసందలు ఇస్తే తమ్మగా తిన్నావు కదయ్యా, దానికేమి దోషం లేదా అన్నాడు. దానికప్పుడు వశస్తి అంటున్నాడు అనమాట, నువ్వు ఇచ్చినటువంటి అలసందలు కనుక తినకపోయినట్లయితే నా ప్రాణం పోద్ది, ప్రాణాలు నిలుపుకోవటానికి మరొక రకమైనటువంటి మార్గం నాకేమీ లేదు, ఇంకొక ఆహారం నాకేమీ లేదు, అందుకని నేను తిన్నాను. ప్రాణాపాయ స్థితిలో అభక్ష్య భక్షణం చేయొచ్చు, తినకూడనటువంటి దాన్ని కూడా తినొచ్చు, దోషం లేదు. ఇప్పుడు ప్రాణం నిలబడిపోయింది, ఇప్పుడు నాకు ప్రాణ భయం లేదు, ప్రాణహాని లేదు, ఈ స్థితిలో నేను కనుక ఎంగిల్ నీరు కనుక తాగినట్టయితే అప్పుడు నాకు ఉచ్ఛిష్ట పారదోషం కలుగుతుంది అని చెప్పి తాను తినగా మిగిలినటువంటి అలసందల్ని ఇంటి దగ్గర ఉన్నటువంటి భార్య పాసం అని చెప్పి ఆయన మూట కట్టుకొని తీసుకొని వెళుతున్నాడు. మరుసటి రోజు కూడా వాటినే తిన్నాడు, ఎందుకంటే ఎన్ని రోజులైనా అక్కడ ఆహారం దొరుకుతుంది. అందుకని మరుసటి రోజు కూడా ప్రాణం పోద్దని అనుకున్నప్పుడు వాటినే తిన్నాడు. ఇది కథ. ఈ కథలో మనకి ఏమర్థమవుతుంది? రెండు ఎంగిలియే, అలసందలు ఎంగిలియే, నీరు ఎంగిలిదే. కానీ అలసందలను ఏమో అడిగి తీసుకున్నాడు, నీరేమో ఇస్తానంటే వద్దన్నాడు. ఎందుకని వద్దన్నాడు? అలసందలకి తినాల్సి వచ్చినప్పుడేమో ప్రాణం నిలవదు, అది తింటే తప్ప ప్రాణం నిలవదు. కానీ ఇప్పుడు నీరు తాగితే తప్ప ప్రాణం నిలవని పరిస్థితి ఏం కాదు. అందుకని నాకు అక్కర్లేదు దానికి ఈ ఉచ్ఛిష్ట పారదోషం అనమాట. దీన్ని బట్టి ప్రాణాపాయ సమయంలో నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని దేన్నైనా సరే తిని ప్రాణాలు నిలబెట్టుకోవచ్చు, దోషం లేదు అని గ్రహించాలి. ఇది ఈ సూత్రం యొక్క భావం. అయితే తర్వాత సూత్రం మరో ఒకటి చెప్తూ ఉన్నారు, అదేమిటో అంటే తప్పేమీ లేదా అనే దానికి చెప్తున్నారు. 29వ సూత్రం, అబాధాచ్చ అబాధాచ్చ బాధ అబాధాత్, అంటే భక్ష్య అభక్ష్య నిర్ణయ శాస్త్రం. దీన్ని తినొచ్చు దీన్ని తినకూడదు అని చెప్పేటువంటి శాస్త్రం ఉంది. ఏది తినవచ్చో ఏది తినకూడదో చెప్పేటువంటి శాస్త్రం. ఆ శాస్త్రం ఈ విధంగా చెప్పినందువల్ల బాధితం కాదు. అబాధాచ్చ అని అన్నారు కదా, బాధితం కాదు. బాధితం అంటే శాస్త్ర విరుద్ధం కాదు కాబట్టి. అంటే ప్రాణాలు నిలుపుకోవాల్సినటువంటి సమయంలో ఏదైనా తినవచ్చు అనేటువంటి విషయం ఈ భక్ష్యాభక్ష నిర్ణయ శాస్త్రం చెప్పింది కాబట్టి అందుకని ఇక్కడ దోషం ఏమీ లేదు, అది శాస్త్ర విరుద్ధం కాదు అని. అయితే ఆహార శుద్ధవు సత్వశుద్ధి అన్నారు. ఆహారం శుద్ధంగా ఉంటే మనసు కూడా శుద్ధంగా ఉంటుంది. మరి మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి జ్ఞానాన్ని అందుకోవాలి. జ్ఞానాన్ని అందుకోవాలంటే మనశుద్ధి కావాలి. మనశుద్ధి కనుక కావాలంటే శుద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. అందుకనే ఆహార శుద్ధం సత్వశుద్ధి అన్నారు. మరి ఇది శృతి ఈ మాట చెప్తున్నది కదా. కాబట్టి ఏది తినవచ్చో ఏది తినకూడదో నిర్ణయించేటువంటి శాస్త్రాలు ఈ కారణం చేతనే బయలుదేరినాయి. శాస్త్రాలకు ఎప్పుడు కూడా విరోధం కలిగించకూడదు కదా. కాబట్టి అన్ని రకాల అన్నానికి అనుమతి లేదు. అన్ని రకాల అన్నానికి అనుమతి లేదు. అయితే ప్రాణాపాయ సమయంలో తప్ప, ప్రాణాపాయ సమయంలో మాత్రం ఏదైనా తినొచ్చు అని. అట్లనే తర్వాత సూత్రం 30వ సూత్రం చెప్తున్నారు, ఇది కూడా అంత దాన్ని సమర్థించిందే. అపిచస్మర్యతే ఎందుకనంటే శృతి వాక్యాలు చెప్పిన తర్వాత స్మృతులు కూడా చెప్పినయా లేదా అని సందేహం లేకుండా. అందుకని చెప్తున్నారు స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు. ధర్మశాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే ప్రాణాపాయ సమయంలో విద్వాంసుడికైనా సామాన్యుడికైనా జ్ఞానికైనా అజ్ఞానికైనా ఎవరికైనా సరే అభక్ష్య భక్షణాన్ని చెబుతున్నాయి. తినకూడనటువంటి దాన్ని తినవచ్చని చెబుతున్నాయి. ఎప్పుడు? ప్రాణాపాయ సమయంలో అని. దానికి మనుస్మృతిలో మనుధర్మశాస్త్రంలో ఒక సూత్రాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. జీవితాత్యయమాసన్నోయో అన్నమత్తి యతస్తత లిప్యతే నసపాపేన పద్మపత్ర మీమాంభస. ఈ లిప్యతే నసపాపేన పద్మపత్ర మీమాంభస అనేటువంటిది భగవద్గీతలో ఉంది కదా. కాబట్టి ఇదిగో అట్లా అట్లా అక్కడక్కడ అక్కడక్కడ ఉన్నాయి తీసుకోవటం జరిగిందనమాట. ఇక్కడ కూడా అదే జీవితాత్యయం ఆసన్నయో అంటే ప్రాణాపాయం ఆసన్నమైనప్పుడు అని. ప్రాణం పోయేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎవడైనా సరే భక్ష్యాభక్ష్య విచారణ చేయకుండా, ఇది తినవచ్చా ఇది తినకూడదా అనేటువంటి విచారణ చేయకుండా ఏ అన్నాన్నైనా తినవచ్చు. తామరాతుని జలం అంటనట్లుగా పద్మపత్ర మీమాంభస అన్నారు కదా, తామరాతుని జలం అంటున్నట్లుగా అతడిని పాపం అంటదు. కాబట్టి ప్రాణం పోయేటువంటి సమయంలో ఏం తిన్నా సరే పాపం అంటదు అని. మళ్ళీ దీనికి ఓ చిన్న సవరణ కూడా ఉంది, అది కూడా మళ్ళీ తర్వాత చెప్తున్నాం. అంటే ఎటువంటి ప్రాణాపాయ సమయంలోనైనా సరే ఆ సవరణ ఏమిటో చెప్తున్నారు, ఎటువంటి ప్రాణాపాయ సమయంలోనైనా సరే మద్యాన్ని అభక్ష్యంగానే చెప్పారు. ఏ ఎంగిలైనా తినొచ్చు, ఏ వస్తువైనా తినొచ్చు, ఏ పదార్థమైనా తినొచ్చు, ఏ జంతువులు తినే పదార్థమైనా తినొచ్చు, కానీ మద్యం మాత్రం ముట్టకూడదు, మద్యపానం మాత్రం చేయకూడదు. మద్యం సేవిస్తే ఏం జరుగుతుంది జాగ్రత్తగా వినాల, ఎవరన్నా మద్యం సేవించే వాళ్ళు కనుకుంటే చక్కగా వింటాం మంచి. మద్యం సేవిస్తే ఏం జరుగుద్ది అంటే వచ్చే జన్మలో పురుగై పుడతారు. మద్యం సేవించినటువంటి వాళ్ళు పురుగులై పుడతారు. మరి పురుగై పుడతారంటే మీరు పురుగులై పుడతారని చెబుతున్నారేమండి, బహువచనం చెబుతున్నారేమనంటే ఎప్పుడో ఒకసారి తాగినటువంటి వాళ్ళు ఒకసారి పురుగై పుడతారు, నాలుగైదు సార్లు తాగిన వాళ్ళు నాలుగైదు జన్మలు ఎత్తారు, 100 సార్లు తాగిన వాళ్ళు 100 జన్మలు ఎత్తారు. ఇక జీవితం అంతా అదే పనిగా తాగేటువంటి వాళ్ళు అదే పనిగా పురుగు జన్మలు ఎత్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, జరిగిన దానికి పశ్చాత్తాపం చెందాలి, అయ్యో పొరపాటును తాగానని అనుకుంటారు. కాబట్టి ప్రాణాపాయ స్థితిలో కూడా అన్ని రకాల అన్నానికి అనుమతి ఉన్నది, కానీ మద్యానికి మాత్రం మినహాయింపు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడే మద్యపాన ప్రియులు ఇక్కడ ఏం చేస్తారంటే, నేను తాగేది మద్యం కాదండి, అది ఫారిన్ సరుకు, అదే నేను తాగేది మద్యం కాదండి, ఒకటి నాట్ సారాయి, నాట్ సారాయినా అదైనా ఇదైనా అన్నీ ఒకటే, అన్నీ మద్యమే, కాబట్టి దాంట్లో కూడా ఏం అనుమానం లేదు. తర్వాత 31వ సూత్రం చెబుతుంది, దీన్నే సమర్థిస్తూ శబ్దశ్చాతో అకామకారే, శబ్దశ్చాతో అకామకారే. అంతేకాకుండా ఆహార భక్షణ విషయంలో స్వేచ్ఛ పనికిరాదని, శాస్త్రవిహితమైనటువంటి ఆహారాన్నే భుజించాలని, నిషిద్ధాన్ని వదిలివేయాలని శృతులు చెప్తున్నాయి. సరేనండి, ప్రాణాపాయ సమయంలో అన్నారు కదా, సరే ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది, అందుకని ఏదో చిన్నగా కొద్దిగా ఆహా అట్లా ఏం కుదరదు, ఖచ్చితంగా తినకపోతే ప్రాణం పోతాను అనుకున్నప్పుడే. కాబట్టి మిగిలిన సమయంలో ఏమిటి అని అంటే శాస్త్రాలన్నీ కూడా నిషేధం విధించినవి, ఏ రకమైనటువంటి ఆహారాన్ని తినకూడదు అన్నారో ఆ రకమైనటువంటి ఆహారాన్ని తినకూడదు. ఈ విషయంలో ఆహారం విషయంలో నీకు స్వేచ్ఛ పనికిరాదు, నా ఇష్టం అండి నేను తింటానంటే నా డబ్బులు పెట్టి కొనుక్కున్నారండి, ఆ ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా పనికిరావు. కాబట్టి ఖచ్చితంగా స్వేచ్ఛనేది లేదు. కనుక శాస్త్రం ఏం చెప్పిందో, శాస్త్రవిహితమైనటువంటి ఆహారాన్ని మాత్రమే భుజించాలి, నిషిద్ధమైనటువంటి ఆహారాన్ని ఖచ్చితంగా వదిలివేయాలి అని. అందుకనే ఇక్కడ చెప్తున్నారు, తస్మాత్ బ్రాహ్మణో నా సురాం పిబేత్, స్పష్టంగా చెబుతున్నారు, తస్మాత్ బ్రాహ్మణో నా సురాం పిబేత్, ఈ కారణం వల్ల బ్రాహ్మణుడు మద్యపానం చేయకూడదు, స్వరం తాగకూడదు. స్వరం పిబేత్ అంటే తాగటం, స్వర అంటే సారాయి లేదా మద్యం. కాబట్టి ఇది కటశాఖలో చెప్పినటువంటిది, అందువల్ల బ్రాహ్మణుడైనటువంటి వాడు మద్యపానం చేయరాదు అన్నారు. భలే ఛాన్స్ దొరికిందండి, మనం బ్రాహ్మణం కాదు కదా, అందుకని మనం ఆహా మళ్ళీ అది కుదరదు. నేను బ్రాహ్మణ్ణి అనుకునేవాడు ఎట్టకపోతాడు పని. ఇప్పుడు మన సంగతి ఏమిటనంటే, ఎవడైతే వేదాధ్యయనం చేస్తున్నారో, వేదాల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకుంటున్నారో, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకుంటున్నారో, ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకుంటున్నారో, మోక్షం కోసం ఆత్మజ్ఞానం కావాలని అనుకుంటున్నారో, అదిగో అలాంటి వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. ఎందుకంటే బ్రహ్మ విద్యను సంపాదించడానికి ప్రయత్నించే వాళ్ళ బ్రాహ్మణులే. బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రహ్మ విద్య నాకు అక్కర్లేదండి, నేను చెప్పుల షాప్ పెట్టుకుంటాను లేదంటే సరాయి దుకాణం పెట్టుకుంటాను అనే సంగతి వదిలేయండి, వాడు అబ్రాహ్మణుడు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ నీ కులంతో ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవాడు బ్రాహ్మణుడు, అందుకనే బ్రహ్మజ్ఞాన సంపన్నుడే బ్రాహ్మణుడు అని చెప్పేది. కాబట్టి ఇలా బ్రాహ్మణుడైనటువంటి వాడు అని అంటే ఎవరో తాగితే తాగాడు, ఎవరి వాడు తాగాడు కదా అని అంటే కాదు. కానీ నువ్వు మోక్షాన్ని అందుకోవాలనుకొని బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకొని పొందుతున్నటువంటి వాడు మాత్రం ఇదిగో ఈ మద్యాన్ని అస్సలు ముట్టకూడదు. ప్రాణం పోయేటప్పుడు కూడా ఎందుకు ముట్టకూడదు? ఏమండి ప్రాణం పోద్ది కదా, ప్రాణం పోతే పోనీ మద్యం మాత్రం ముట్టుంది. ఇందాక ఎంగిల్ తిను, వాడు పెట్టిన ఎంగిల్ పెడి తిన్నాడు ఆయన పాప ఋషి ఆయన. ఎందుకని? ప్రాణం పోద్ది కాబట్టి అక్కడ తినొచ్చు, కానీ మద్యం మాత్రం పనికిరాదు. ఇప్పుడు ప్రాణ విద్యలో సర్వాన్నానుమితి అని ఇందాక మనం చెప్పుకున్నాం. సర్వాన్నానుమితి అన్ని రకాలైనటువంటి అన్నం, అన్ని రకాలైనటువంటి అన్నాన్ని తినవచ్చు అనేటువంటిది మనకు కాదు, ప్రాణాన్ని ప్రశంసిస్తూ చెప్పినటువంటి మాట. ప్రాణాన్ని ప్రశంసిస్తూ వాక్కు మొదలైనటువంటి ఇంద్రియాలు, వాక్కు కన్ను చెవి మొదలైనటువంటి ఇంద్రియాలు చెప్పిన మాటే కానీ ఏది ప్రాణాన్ని, ఆహా నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి, నువ్వు అన్ని రకాల అన్నాన్ని తినగలిగినటువంటి వాడివి అని ప్రాణాన్ని ప్రశంసిస్తూ చెప్పినటువంటి మాటే కానీ మానవుడు అన్ని తినొచ్చని కాదు. అలాగే ప్రాణాపాయ సమయంలో అభక్ష్యభక్షణం చేయవచ్చు అని చెప్పినటువంటి దానిలో కూడా మద్యపానానికి మినహాయింపు, మద్యపానం మాత్రం కూడదు. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం పోయే సమయంలో కూడా మద్యపానం మాత్రం పనికిరాదు అనేది సారాంశం. ఈ ప్రకారంగా మనం ఈ విషయాల మీద రూఢిగా మనం కొన్ని తెలుసుకున్నాం. అంటే ఎప్పుడు ఆహారాన్ని ప్రాణాపాయ సమయంలో ఎటువంటి ఆహారాన్ని తినొచ్చు, కానీ మామూలుగా మాత్రం ఎప్పుడు కూడా శాస్త్రం చెప్పినట్టుగా నిషిద్ధమైనటువంటి దాన్ని తినకుండా శాస్త్రహితమైనటువంటి దాన్నే తినాలి, ఇందులో నీకు స్వేచ్ఛ లేదు, అప్పుడే నీవు అదిగో పరమాత్మని అందుకోవటానికి అర్హతని కలిగి ఉంటావు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇంతటితోటి ఆ ప్రకరణాన్ని ముగిస్తున్నారు. మరొక ప్రకరణాన్ని మనం రేపు చెప్తున్నాం.